ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய. நாராயணம் நமஸ்கிருத்யம் நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதிம் வியாசம் ததோ ஜாய முதீரயே நஷ்டப்ராயேஷ பத்ரேஷு நித்யம் பாகவத சேவயா பகவதி ருத்தம ஸ்லோகே பக்தேர் பவதி நைஷ்டிகே. ஹே கிருஷ்ண கருணா சிந்தோ தீனபந்தோ ஜகத்பதே கோபேஷ கோபிகா காந்தா ராதா காந்தா நமோஸ்துதே. தப்த காஞ்சன கௌராங்கீ ராதே பிருந்தாவனீஸ்வரீ ரிஷபானுசுதே தேவி பிரணமாமி ஹரிப்ரியே. வாஞ்சா கல்பதருப்யஸ்ய கிருபா சிந்துப்ய ஏவ ச பதிதானாம் பாவனேப்யோ வைஷ்ணவேப்யோ நமோ நமஹ. சதுத்துனதி ஸ்ரீமத் பாகவதம் ஏகாதச ஸ்கந்தம் அத்தியாயம் 3 ஸ்லோகம் 26. ஸ்ரத்தாம் பாகவதே சாஸ்திரே, ஸ்ரத்தாம் பாகவதே சாஸ்திரே, நிந்தாமன்யத்ர சாபிஹி, நிந்தாமன்யத்ர சாபிஹி, மனோவாக் கர்ம தண்டஸ்ய, மனோவாக் கர்ம தண்டஸ்ய, சத்யம் சமதமாவபி, சத்யம் சமதமாவபி. Please repeat whatever translation. Shraddham, Shraddha, Bhagavate, Bhagavantuniki sambandhinchinatti, Shastre, Shastramanandu, Anindham, Nindimpakunduta, Anyatra, Itaramulanu, Cha, Kuda, Apihi, Nijamuga, Manaha, மனசு யொக்க, வாக் வாக்கு, கர்ம கர்மலு, தண்டம் கச்சிதமகு நியந்திரணமு, ச மரியு சத்யம் சத்யமு, ஷம மனோநிகிரகமு, தமௌ பாஹ்யேந்திரிய நிகிரகமு, அபி கூடா. దీనికి అర్థము భాష్యము చెప్పినది ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. జయ శ్రీల ప్రభుపాద్. భగవానుని మహిమలను వర్ణించడి శాస్త్రములను అనుసరించుట ద్వారా తాను జీవితంలో సంపూర్ణ విజయమును సాధించగలననడి శ్రద్ధను మనుజుడు కలిగి ఉండవలెను. అదే సమయమున అతడు ఇతర శాస్త్రములను నిందించుకోకూడదు. మనస్సును వాక్కును దేహ కర్మలను ఖచ్చితముగా నియంత్రించుచు అతడు సర్వదా సత్యమునే పలుకవలెను. మనో ఇంద్రియములను పూర్తిగా నియంత్రించవలెను. భాష్యం. శ్రద్ధ యొక్క నిర్వచనము చైతన్య చరితామృతము మధ్యలీల నందు ఇట్లు వసగబడినది. శ్రద్ధాశబ్దే విశ్వాసకహే సుదృఢ నిశ్చయ, కృష్ణే భక్తి కైలే సర్వకర్మ కృతహయ. శ్రీకృష్ణుని దివ్యమగు ప్రేమయుత సేవను వనరించుట ద్వారా మనుజుడు సహజముగానే సమస్తమగు ఇతర కర్మలను వనరించిన వాడగును. భక్తియుక్త సేవకు అనుకూలమగు ఈ దృఢమగు విశ్వాసమే శ్రద్ధ ఎనబడును. దేవదేవుని భక్తియుక్త సేవను పరోక్షముగా కాకుండా ప్రత్యక్షముగా వర్ణించడి భాగవత శాస్త్రము యొక్క ఆదేశములను పాటించుట ద్వారా సమస్తమగు జ్ఞానమును జీవన పూర్ణత్వమును మనుజుడు సులభముగా సాధించగలడని, ఆ విధముగా భక్తుడు దృఢమగు విశ్వాసమును కలిగి ఉండవలెను. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల అభిప్రాయమును అనుసరించి మనోవాక్కాయదండం మనస్సు వాక్కు దేహకర్మల పూర్తి నియంత్రణము అనుదాని అర్థము మానస వాచిక కాయిక వికర్మ రాహిత్యం అనగా మనుషుడు తన మనస్సు వాక్కు దేహముతో సమస్తముకు పాపకర్మలను పూర్తిగా త్యజించవలెను. శ్రీల ప్రభుపాదులు పదే పదే తెలిపినట్లు ఇంద్రియ నిగ్రహమనగా ఇంద్రియ కర్మలను ఆపి శవమలే అగుటగాక మానసిక వాచిక దేహపరమగు కలాపములను కృష్ణ సేవలో నియోగించుటయే అగును. దీనిని గురించి శ్రీల రూపగోస్వామి ఇట్లు పలిగిరి: ఇహాయస్య హరేర్దాసే కర్మణా మనసాగిరా నిఖిలస్ స్వవస్థాను జీవన్ముక్త సౌష్యతే. దేహము మనస్సు బుద్ధి వాక్కులతో కృష్ణభక్తి భావనయందు అనగా కృష్ణ సేవయందు వర్తించువాడు నామమాత్రమగు పలు లౌకిక కలాపములలో నియుక్తుడైయునను భౌతిక జగత్తునందైనను ముక్తుడేయగును. ఈ విధముగా ఇంద్రియములను మనస్సును బుద్ధిని వాక్కును 24 గంటలు కృష్ణ సేవలో నియోగించుట ద్వారా అతడు వికర్మరాహిత్యము పాప కార్యముల నుండి ముక్తిని సాధించగలడు. వికర్మరహితులైన పుణ్యాత్ములే ప్రకృతి ద్వంద్వముల మాయ సమత్వం ద్వంద్వ సజ్ఞేయో నుండి బయటపడగలరని భగవద్గీత యందు శ్రీకృష్ణుడు పలికెను. ఏషాంతంతగతం పాపం జనాం పుణ్యకర్మణాం ద్వేద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢామ్రత. పూర్వజన్మలయందు ప్రస్తుత జన్మమునందు పుణ్యకార్యములను చేయుచు పాపములను పూర్తిగా నశింపజేసుకొనిన మనుజులు ద్వంద్వమోహముల నుండి విడివడిన వారై నా సేవయందు దృఢవ్రతముతో నెలకొనెదరు. ఈ శ్లోక వ్యాఖ్యానములో శ్రీల ప్రభుపాదులు ఇట్లు వివరించిరి: దివ్యమైన ఆధ్యాత్మిక స్థితిని పొందుటకు అర్హతను కలిగిన వారు ఈ శ్లోకమున పేర్కొనబడిరి. పాపులు నాస్తికులు మూర్ఖులు వంచకుల వంటి వారలకు కోరికాద్వేషములనడి ద్వంద్వములను దాటుట దుస్సాధ్యం. కేవలము ధర్మనియమానుసారముగా జీవనమును గడుపుచు పుణ్యముగా వర్తించి పాపములను నశింపజేసుకున్నవారే భక్తియుక్త సేవను చేపట్టి క్రమముగా దేవదేవుడగు శ్రీకృష్ణుని విశుద్ధ జ్ఞానమును పొందెడి స్థాయికి ఎదుగగలరు. తదుపరి వారు క్రమముగా భగవద్ ధ్యానములో సమాధి మగ్నులు కాగలరు. ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనుటకు ఇదే సరియైన పద్ధతి. మనుజుని మోహము నుండి ఉద్ధరింపగలిగిడి విశుద్ధ భక్తుల సాంగత్యములో ఇట్టి కృష్ణభక్తి రసభావన ఉద్ధారము సాధ్యపడగలదు. భాష్యం చాలా పెద్దది ఉంది, ఇక్కడతో ఆప్తాను. వీలైతే రేపు కంటిన్యూ చేయొచ్చు. ఓం అజ్ఞానతిమిరం దస్య జ్ఞానాంజనశ్లాకయా శచ్కరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతిదేవం గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రద్ధాం భాగవతే శాస్త్రే నిందామన్యత్ర చాపి మనోవాక్కర్మదండంశ సత్యం శమదమావపి. భగవానుని మహిమలను వర్ణించడి శాస్త్రములను అనుసరించుట ద్వారా తాను జీవితంలో సంపూర్ణ విజయమును సాధించగలిగినటి శ్రద్ధను మనుజుడు కలిగి ఉండవలెను. అదే సమయము అతడు ఇతర శాస్త్రములను నిందింపకూడదు. మనస్సును వాక్కును దేహములను ఖచ్చితముగా నియంత్రించుచు అతడు సర్వదా సత్యమునే పలకవలెను. మనో ఇంద్రియములను పూర్తిగా నియంత్రించవలెను. ఈ యొక్క అధ్యాయము మాయా విముక్తి. ఈ శ్లోకంలో చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా మాయ నుంచి ఎవరైతే విముక్తిని పొందుతారో అటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా ఈ లక్షణాలు అన్నటువంటివి ఉండాలన్నమాట. భగవానుని శాస్త్రాలను అనుసరించడం ద్వారా దాన్ని జీవితంలో సంపూర్ణ విజయాన్ని సాధిస్తాడు. ఇక్కడ ముఖ్యంగా శాస్త్రంలో ఉండే జ్ఞానం మీద విశ్వాసం. విశ్వాసం అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మొన్నే నరసింహ చతుర్దశి మనం జరుపుకున్నాం. దాంట్లో ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుని యొక్క ఆగ్రహానికి ప్రహ్లాదుడు గురవుతాడు. అక్కడ ఉన్నటువంటి సైనికులకు చెప్తాడు, వీడిని చంపేయండి అంటాడు. అప్పుడు ఆ సైనికులు ప్రహ్లాదుడితో అంటారనమాట, మీ నాన్నని ఎందుకు అట్లాగా ఇబ్బంది పెడతావు, ఆయన చెప్పిన మాటలు నువ్వు విను, నిన్ను చూస్తే మాకు చంపాలనిపించట్లేదు, కానీ మీ నాన్న చంపేయమని చెప్పాడు, మారు ఎందుకు ఇట్లాగా. అప్పుడు ప్రహ్లాదుడు వాళ్ళతో ఏమంటాడు అంటే, మీరేమీ అనుకోకపోతే ఒక చిన్న మాట మీకు నేను చెప్పాలనుకుంటున్నాను, మా నాన్న నన్ను చంపేయాలని నిర్ణయిస్తేనో మీరు నన్ను చంపేయాలని నిర్ణయిస్తేనో నేను చనిపోను, భగవంతుడు నిర్ణయిస్తే నేను చనిపోతాను అంటాడు. భగవంతుడు నిర్ణయించాల, మీ నాన్న నిర్ణయిస్తేనో మా నాన్న నిర్ణయిస్తేనో లేకపోతే మీరు నిర్ణయిస్తేనే కాదు నేను మరణించేది, భగవంతుడు నిర్ణయిస్తే నేను మరణిస్తాను. అంటే అంత చిన్న వయసులో ఎంత గొప్ప విశ్వాసం అన్నటువంటిది ఆ ప్రహ్లాదుడికి ఉంది. సో మనం ఆధ్యాత్మికంగా రోజులు పెరిగే కొంది ఏంటి అంటే ఇటువంటి విశ్వాసాన్ని భగవంతుని పట్ల మనం పెంపొందించుకునేదానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. తర్వాత ఈ విశ్వాసానికి సంబంధించి ఇంకోసారి ఒక గ్రామంలో వర్షాలు లేకపోతే వాళ్ళు ఏదో యజ్ఞం తలపెట్టడానికి నిర్ణయిస్తారన్నమాట. అప్పుడు ఆ యజ్ఞానికి చాలా మంది వస్తారు, ఒక్క వ్యక్తి మాత్రము యజ్ఞం ఎందుకు తలపెట్టారు, వర్షాలు పడాలని చెప్పి యజ్ఞం తలపెట్టారు, వరుణ యాగం. ఒక్క వ్యక్తి మాత్రం గొడుగు తీసుకుని వస్తాడు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అతను చూసి నవ్వుతారనమాట, అరే వీడు చూడు గొడుగు తీసుకుని వచ్చాడు నవ్వుతారు. యజ్ఞం చేసినంత మాత్రం వర్షం పడిపోద్దా, గొడుగు తీసుకొచ్చాడు అని చెప్పి అందరూ వెటకారంగా నవ్వుతారు. యజ్ఞం అంతా అయిపోతుంది, ప్రసాదాలంతా తీసుకొని ఇంకందరూ బయలుదేరబోతా ఉంటే పూర్ణాహుతి అయిన తర్వాత విపరీతమైన కుండపోత వర్షం అనమాట. వీడు హ్యాపీగా గొడుగుడు తెరుచుకొని అవి పట్టుకొని పోతా ఉన్నా. ఈ నవ్విన వాళ్ళందరూ కూడా అతన్ని చూసి, అరే నీకు వర్షం వస్తుందని ఎట తెలుసు గొడుగు తెచ్చుకున్నావు అంటాడు. యజ్ఞం ఎందుకే చేశారన్నాడు, వర్షం కోసం. మరి విశ్వాసం లేకపోతే ఎందుకే చేశారు, ఇంత ఖర్చు పెట్టాను అవసరంగా అన్నాడు. సో మనం కూడా డివోటీస్ ఏంటి అంటే మనం ఈ ప్రాసెస్ మీద, ఈ భగవంతుని మీద, తర్వాత ఇది సత్యం నేను నిజంగా ఆ భగవంతుణ్ణి చేరుకోవాలా అంటే దీన్ని నేను పాటించినప్పుడే దాంట్లో ఆ విశ్వాసం అన్నటువంటిది పెంపొందించుకోవాలి. రోజులు పెరిగే కొంది విశ్వాసం పెంపొందించుకొని ఆ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో, పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలన్నమాట. ఎందువల్లంటే మనుష్య జీవితంలో చాలా చాలా విలువైనటువంటిది ఏంటి అంటే కాలం. ఈ విశ్వాసంతో మనం సాధన చేయలేదు, విశ్వాసంతో సేవ చేయలేదు, విశ్వాసంతో శ్రవణం చేయలేదు, సమయం అయిపోతూ ఉంది, మనం దగ్గర పడిపోతాం, మృత్యుకి దగ్గర పడిపోతాం. సో ఏదైనా కానీ జీవితంలో పోయిన దాన్ని పొందొచ్చు, కానీ ఒక్కదాన్ని పొందలేం. అదేంటి అంటే కాలం. మనందరికీ వివిధ వయసులు ఉన్నాయి. గతించిన కాలాన్ని 100,000 రూపాయలు పెట్టి 10 లక్షలు పెట్టి సంపాదించగలమా? లేదు. సో అందుకని మనుష్య జీవితంలో కాలం చాలా విలువైనటువంటిది. ఆ కాలాన్ని పూర్తి విశ్వాసంతో భగవత్ సేవలో మనం కైంకర్యం చేసినప్పుడు అది సద్వినియోగం కావింపబడుతుంది, లేకపోతే దుర్వినియోగం అవుతుంది అన్నమాట, దుర్వినియోగం అవుతుంది. దీనికి చరిత్రలో ఒక తమాషా అనేటువంటి కథ ఒకటి ఉంది. ఎందువల్లంటే మనం ఎంత విన్నా ఎంత చేసినా గానీ ఈ యొక్క బంధనాలు, ఈ మాయ, ఈ మోహము, దాని నుంచి అంత సామాన్యంగా బయటపడేదానికి వీలు కాదన్నమాట. ఒక వ్యక్తి అమృత అని చెప్పి యముడి కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. ఎందుకోసం, యముడి కోసం చేశాడు అంటే, యముడు మృత్యువుకి అధిపతి కదా, ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే నాకు మృత్యువు లేకుండా ఉంటుందని చెప్పి యముడి కోసం కఠోరమైన తపస్సు చేశాడు. యముడు ప్రసన్నమైపోయి ప్రత్యక్షమయ్యాడు. ఏంటి నాయన నీకు కావాల్సింది అన్నారు. నా పేరు అమృత, నేను అమృతం తాగిన వాడిలాగా మృత్యువు లేకుండా ఉండాలా, ఇది నా కోరిక అన్నాడు. అప్పుడు యముడు అన్నాడు, అది కుదరదు బాబు అన్నాడు. అటైతే ఒక పని చేయండి, నేను మరణించేటప్పుడు నాకు కొంచెం ఇంటిమేషన్ ఇవ్వండి, నేను ప్రిపేర్ అవుతాను మృత్యువుకి. సో అని చెప్పాడు, ఇంటిమేషన్ ఇవ్వండి అన్నాడు. సరేనని చెప్పి యమధర్మరాజు తదాస్తు అన్నాడు, వెళ్ళిపోయాడు. వీడింకా
ఇంద్రియ భోగాలు విపరీతంగా అనుభవించడం మొదలు పెట్టాడు. నాకు ఇంటిమేషన్ వస్తుంది కదా మృత్యువు వస్తుందని, అటువంటప్పుడు ఇంకా నేను భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఇంద్రియ భోగాలు బాగా అనుభవిస్తుంటాను. యమధర్మరాజు నాకు లెటర్ రాస్తాడు, లెటర్ రాయమంటాడు, వీడు లెటర్ రాస్తాడు, అప్పుడు నేను ఈ ఇంద్రియ భోగాలు అనుభవించడం ఆపేసి మృత్యువుకి నేను ప్రిపేర్ అయిపోతాను అని చెప్పి వీడు ఇంద్రియాలు భోగిస్తూ ఉంటాడు, భోగిస్తూ ఉంటాడు, భోగిస్తూ ఉంటాడు. భోగిస్తూ ఉంటే కొన్ని రోజులు తర్వాత వాడు అద్దం ముందుకు వెళ్ళి నిలబడుకుంటాడు అనమాట. నిలబడుకుంటే వెంట్రుకలు కొంచెం నెరిసిపోతాయి అనమాట. అది చూసుకుంటాడు, ఓ వెంట్రుకలు నెరిసాయి అని చెప్పి. కానీ మనలో జీవితంలో కూడా మనం మృత్యువుకి దగ్గర అవుతున్నట్టు ఏదో ఇంటిమేషన్స్ వస్తూ ఉంటాయి, కానీ మనం రియలైజ్ అవ్వం. ఈ భౌతిక జగత్తులో బంధనాలు ఎట్టుంటాయి అంటే, ఒకడికి 8 ఎంట్రుకలు ఉన్నాయంట నెత్తిన, ఆడు మంగళ షాపు పోయాడంట. మంగళతను చూసి వీటిని లెక్క పెట్టమంటావా కట్ చేయమంటావా అన్నాడంట. వీటిని లెక్క పెట్టమంటావా కట్ చేయమంటావా అన్నాడంట. వాడేమన్నాడు తెలుసా, రంగేయమన్నాడంట. వాడు రంగేయమన్నాడంట 8 ఎంట్రుకలు. సో కాటికి కాళ్లు చాపినా గాని ఈ ప్రపంచం మీద వైరాగ్యం అన్నటువంటిది రాదు. గురువు కృష్ణ ప్రసాద పాయే, గురువు కృష్ణ యొక్క ప్రసాదం ఎవరికైతే లభిస్తుందో వాడికే వైరాగ్యం వస్తుంది, కానీ అందరికీ వైరాగ్యం రాదు. అసలు మనుష్య జీవిత పరమార్థం ఏంటి అనేటువంటిది, అరే మోక్ష సాధన కోసం ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని మనం వినియోగించాల. కానీ ఈ యొక్క మాయ జీవుణ్ణి పదే పదే ఈ బంధనాల్లో చిక్కుకునేటట్టు చేస్తుంది అనమాట. సో వీడు తెల్లెంట్రుకలు కొన్ని కనిపించాయి, దువ్వేసుకున్నాడు, వెళ్ళిపోయాడు అనమాట. కొన్ని రోజుల తర్వాత కళ్ళు బూజర్లు కమ్మాయి. కళ్ళు బూజర్లు కమ్మితే అప్పుడు కూడా రియలైజ్ కాలేదు, ఇంకా ఇంద్రియ భోగం అనుభవిస్తూ ఉన్నాడు, ఇంద్రియ భోగం అనుభవిస్తూ ఉన్నాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత నోట్లో పళ్ళన్నీ రాలిపోయాయి, అప్పటికి కూడా వీడు ఇంద్రియ భోగాలు ఇంకా అనుభవిస్తున్నాడు. ఇప్పుడేముంది, ఆర్టిఫిషియల్ పళ్ళు, పళ్ళు ఇంతకుముందు పండ్లు పోతే కష్టం, వాళ్ళకి ఒక చిన్న రోల్ లాగుండేది, దాంట్లో దంచుకొని తినేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టేసుకుంటున్నారన్న వీడు. పళ్ళు ఊడిపోయినా గానీ ఏం కేర్ చేయలేదు, ఇంద్రియ భోగం అనుభవిస్తున్నాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత కాళ్ళు చేతులు పడిపోయాయి, అయినా ఇంద్రియ భోగం అనుభవిస్తూ ఉన్నాడు. అప్పుడు కొన్ని రోజులు అవగానే యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. యమధర్మరాజు ప్రత్యక్షమైతే వీడేమన్నాడంటే, మీరు మాట మీద నిలబడలేదు అన్నాడు యమధర్మరాజుతో. ఏంటే అన్నాడు, మీరు వచ్చేదానికి ముందు నాకు లెటర్ రాయమన్నాను, మీరు నాకు ఇంటిమేట్ చేయలేదు, మీరు మాట మీద నిలబడలేదు, మీరు ఇచ్చిన మాట తప్పారు, మీరేమి యమధర్మరాజు, అది ఇదన్నాడు. అప్పుడు యమధర్మరాజు అన్నాడు, ఒరే పిచ్చోడా, నేను 4 లెటర్లు రాశానన్నాడు. అప్పుడు వీడన్నాడు, కొరియర్ బాయ్ మిస్ ఏమైనా చేశాడేమో అన్నాడు. 4 లెటర్లు రాశానంటే కొరియర్ బాయ్ మిస్ చేశాడేమో. అరే నేను రాసే లెటర్లు పెన్ను పేపర్తో రాయను, నేను నీకు 4 లెటర్లు రాశాను, ఎంట్రుకలు నెరిసిపోయాయి. అంటే అర్థమేంటి, మృత్యువు నీకు దగ్గర అవుతా ఉంది. మనం ఎంట్రుకలు నెరిస్తే ఆధ్యాత్మికంగా తీవ్రత పెంచుకోవాల్సింది, బోనిచ్చి షాప్కి వెళ్ళిపోయి రంగేసే అంటాం, రంగేసే అంటాం. కానీ ఎంట్రుకలు నెరిస్తే అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అరే నేను మృత్యువుకి దగ్గర అవుతా ఉన్నాను, నేను భగవద్భక్తిలో తీవ్రత పొందాలా, అంత్యకాలే నారాయణ స్మృతి, చివరిగా కృష్ణారామ గోవింద అంటేనే మనం భగవంతుని చేరుకునేదానికి అవకాశం ఉంది, మరి శాస్త్రాలు అవే చెప్తూ ఉన్నాయి, మరి నేను ఇవన్నిటికీ దగ్గర పడుతున్నానంటే. తర్వాత కళ్ళు మసకలు బారుతూ ఉన్నాయి, మనం ఏం చేస్తాం, ఐ స్పెషలిస్ట్ దగ్గరికి పోయి ఇంకొక కళ్ళ జోడు పెట్టుకుంటాం. అంతేగాని భక్తిలో తీవ్రత పెంచుకోవాలని చెప్పి ఎవడనుకోడు. పళ్ళు రాలిపోతాయి, పళ్ళు రాలిపోతే ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకునేదానికి ప్రయత్నిస్తాడు, కానీ అరే నా జీవితం దగ్గర పడుతుంది, నేను భగవద్భక్తిలో తీవ్రత పొందాలా అనే ఆలోచన రాదు, అనే ఆలోచన రాదు. తర్వాత కాళ్ళు చేతులు పడిపోతే ఆర్టిఫిషియల్ కర్రలో స్ట్రెచ్చర్లో పెట్టుకుని నడవడానికి ప్రయత్నిస్తాం, కానీ కృష్ణ నా పరిస్థితి అయిపోయింది, నీ యొక్క నామం పట్ల అనురక్తిని కలిగించవయ్యా, నీ యొక్క సేవ పట్ల అనురక్తిని కలిగించవయ్యా, నీ ధ్యానంలో నేను జీవితాన్ని త్యజించేటట్టుగా అనుగ్రహించవయ్యా అనే ఆలోచన రాదు. మనం ఎంత మనకు ఇవన్నీ కూడా నెగటివ్ ఇవి వస్తూ ఉన్నా కానీ ఇంకా ఎట్లా నేను ఇంద్రియ భోగాలను అనుభవిస్తూ ఇక్కడ దీన్ని ఆర్టిఫిషియల్ గా కృత్రిమంగా దీని ఏదో సరి చేసుకుని ఇంకా ఇంద్రియ భోగాలను అనుభవించాలి అనుకుంటాడు, కానీ ఆ భగవంతుని పట్ల ఆకర్షణని పెంపొందించుకోడు, ఇది మాయ అన్నమాట. సో యమధర్మరాజు చెప్పాడు, నీకు ఒక్క ఉత్తరం కాదురా బాబు, 4 ఉత్తరాలు రాశాను నేను, నువ్వు రియలైజ్ కాలేదు, నన్నేం చేయమంటావు, రాపోదాం. దానికి కూడా కారణం ఏంటి అంటే, ఈ భౌతిక జగత్తులో ఏంటి అంటే జీవుడికి భౌతిక విషయాల పట్లే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, భౌతిక విషయాల పట్ల. ఆసక్తి అనేది భౌతిక విషయాల పట్ల ఉంటుంది, ఆధ్యాత్మికంగా చాలా తక్కువ. దీనికి కూడా రామాయణంలో ఒక మంచి ఉదాహరణ ఉంది. ఒకసారి రామచంద్రులు వారు ఈ రావణాసురుణ్ణి సంహరించినప్పుడు అతనికి ఆయుధం పోయి గుచ్చుకునింది, కింద పడిపోయాడు రావణాసురుడు, ఇంకా ప్రాణం ఏ క్షణంలో అయినా వదిలిపెట్టచ్చు అనమాట రావణాసురుడు. అప్పుడు లక్ష్మణ స్వామికి రాములు వారు ఏం చెప్పారు అంటే, హే లక్ష్మణ, రావణుడు ఎంత దుర్మార్గుడైనప్పటికీ కూడా ఎంతో జ్ఞానాన్ని సముపార్జన చేస్తుంటాడు, వెళ్ళి అతను మరణిస్తే ఆయన జ్ఞానం ఏదైతే సంపాదించాడో అతనితోనే అంతమైపోతుంది, నువ్వు వెళ్ళి ఆ జ్ఞానం అతను సంపాదించింది తెలుసుకుంటే మనం దాన్ని ప్రపంచానికి పంచుతాము, ప్రపంచానికి ఉపయోగపడుతుంది అని రాములు వారు లక్ష్మణ స్వామికి చెప్పారు. లక్ష్మణ స్వామి పోయిపోయి ఆ దుర్మార్గుడిని ఇంత జ్ఞానం అడిగేది, కానీ ఇంకా అన్నగారు చెప్పారు కదా అని చెప్పి ఆయన వెళ్ళాడు. వెళ్ళి రావణాసురుడు ఇంక ఏ క్షణంలో అయినా ప్రాణం వదిలేయచ్చు, పడిపోయి ఉన్నాడు. పోయి తల దగ్గర కూర్చొని, ఏ రావణ, పరమ దుర్మార్గుడికి నువ్వు, కానీ జీవితంలో ఎంత దుర్మార్గుడైనా కొంత జ్ఞానం ఉంటుంది కదా, ఆ జ్ఞానం ఏదో నాకు చెప్తే నేను నలుగురికి ఇస్తాను, తద్వారా నీవు పాపం ప్రక్షాళన అవుతుంది, లేకపోతే నీతోనే అంతరించిపోతుంది, నువ్వు చేసిన పాపాలని కడుక్కునేదానికి ఇది ఒక ఉపాయము, ఏదైతే జ్ఞానం నువ్వు సంపాదించావో అది నాకు ఇవ్వు అని అడుగుతాడు. అప్పుడు రావణాసురుడు లక్ష్మణ స్వామిని అట్లా చూసి కళ్ళు మూసుకొని తల పక్కకు తిప్పుకుంటాడు, ఈయన తిరిగి వచ్చేస్తాడు రాముల వారి దగ్గరికి వచ్చి, వాడు చచ్చేటప్పుడు కూడా వాళ్ళు అహంకారం పోలేదు, ఏం జ్ఞానం ఇవ్వలేదు నాకు అంటాడు. అప్పుడు రాముల వారు అడుగుతారు, లక్ష్మణ ఎట్లా అడిగావు జ్ఞానాన్ని అంటాడు. అంటే తల పక్కన కూర్చొని ఇట్లా అడిగాను అని చెప్పి ఎట్లా అడిగాడో చెప్తాడు. నాయన జ్ఞానం అడిగే పద్ధతి అది కాదు, నువ్వెవరి దగ్గరైనా జ్ఞానాన్ని పొందాలా అంటే అతను గురువు నువ్వు శిష్యుడు, ఇది కాదు పద్ధతి అడగాల్సింది, అయినా నేను అడుగుతాను అని చెప్పి ఆయన కోదండాన్ని అక్కడ పెట్టేసి రావణాసురుడి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి పాదాల దగ్గర కూర్చుంటాడు శ్రీరామచంద్రుల వారు, చేతులు జోడ్చి అంజలి ఘటించి, హే దానవేంద్ర, నీకు నాకు ఏ రకమైన శత్రుత్వము లేదు, కాని నా భార్యను అపహరించిన అపరాధానికి నీ మీద నేను యుద్ధానికి వచ్చాను, కాని ఈ రోజుకి కూడా నిన్ను నేను శత్రువుగా భావించను, అయినా నీలో అదొక్క అవలక్షణం తప్పిస్తే నీలో చాలా మంచి గుణాలున్నాయి, ఎంతో జ్ఞానాన్ని నువ్వు సముపార్జన చేస్తుంటావు, నీలో ఎంతో వివేకం ఉంటుంది, ఆ వివేకాన్ని నాకిచ్చినట్లయితే ప్రపంచానికి పంచుతాను, అది ప్రపంచం ఉద్ధరింపబడుతుంది, దయచేసి నీవు సంపాదించిన జ్ఞాన సముపార్జన ఏదన్నా ఉంటే నాకు వినమ్రతతో వేడుకుంటూ ఉన్నాను, దయచేసి నాకు ఇవ్వు అని చెప్పి రామచంద్రుల వారు పాదాల దగ్గర కూర్చొని చేతులు జోడించి అంజలి ఘటించి రావణ బ్రహ్మను అడిగాడు. అప్పుడు రావణాసురుడు అశ్రుధారలు కారుస్తూ, హే స్వామి, అందరూ మీ గురించి గొప్పలు చెప్తూ ఉంటే విన్నాను, కాని ఈరోజు స్వయంగా చూస్తున్నానయ్యా, మీ భార్యను అపహరించి నానా ఇబ్బందులకు లోను చేసినటువంటి దుర్మార్గుణ్ణి నేను, అటువంటిది మీరు ఎంత మహోన్నతమైనటువంటి హృదయం, ఆ మహోన్నతమైనటువంటి పదానికి మీరే ప్రతిరూపం, ఇంకెవరూ కాదు, అటువంటి నీచుణ్ణి నా దగ్గరికి వచ్చి నా పాదాల దగ్గర కూర్చొని అంజలి ఘటించి చేతులు జోడ్చి జ్ఞానాన్ని వినమ్రతతో అడుగుతూ ఉన్నారు అంటే మీ మహోన్నత హృదయానికి నేను దాసోస్మి, నేను దాసుణ్ణి అన్నాడు, నేను దాసుణ్ణి. అయితే ఎంత జ్ఞానం సముపార్జన చేసి ఉపయోగం ఏముంది, అంత జ్ఞానాన్ని మీకు నేను చెప్పలేను, నా జీవితం చివరి దశ అయిపోయింది. అయితే రెండు ముఖ్యమైన విషయాలు మానవాళి ప్రతి ఒక్కరూ గుర్తించుకునేది, నేను సంపాదించిన జ్ఞానం మీకు చెప్తాను, ప్రపంచానికి చెప్పండి అని చెప్పి రెండు విషయాలు చెప్తాడు. ఏంటది అంటే, చెడును చేయడానికి ప్రేరేపించేటువంటి పనులు చేయడానికి ప్రతి ఒక్కళ్ళో ఉత్సాహం చాలా బాగుంటుంది, ఉద్ధరింపబడటానికి మంచి పనులు చేయడానికి ఉత్సాహం తక్కువ ఉంటుంది, అదే నేను సంపాదించిన జ్ఞానం, ఇది ప్రపంచానికి ఇవ్వండి అంట. చెడును చేసేటువంటి చెడు జీవితానికి చెడు చేసేటువంటి పనులు చేయడానికి ప్రేరేపణ చాలా బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు, మంచి ఉద్ధరింపబడడానికి చేసే పనులకి ఉత్సాహం ఉండదు. నా జీవితంలో కూడా సీతను అపహరించడానికి పడిన ఉత్సాహం మిమ్మల్ని కలవడానికి నేను పడలేదు. అదే మిమ్మల్ని కలవడానికి నేను గన ఉత్సాహపడుంటే నేను నా పరివారానికి ఈ దుస్థితి పడుండేది కాదు. ఇంత మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని నేను నా జీవితంలో ముందే కలుసుంటే ఈ దౌర్భాగ్య స్థితిలో నేను ఉండేవాణ్ణి కాదు. రామా, ఇది నేను సంపాదించిన జ్ఞానం, నాకు సెలవివ్వండి స్వామి, నేను ఈ శరీరాన్ని త్యజిస్తానన్నాడు. సో చూడండి ఎంత గొప్ప సందేశం అది. చెడుకి విపరీతమైనటువంటి ప్రోత్సాహం మన మనసులో ప్రేరణ కలుగుతుంది, చెడు విషయాలు వినడానికి, చెడు విషయాలు చేయడానికి. కానీ మంచికి ప్రోత్సాహన ప్రేరణ తక్కువగా ఉంటుంది, ప్రేరణ తక్కువగా ఉంటుంది. సో అందుకని మనం ఈ సాంగత్యం ఇవన్నీ కూడా ఏంటి అంటే, రోజులు గడిచిపోయే కొంది ఆ భగవంతుని పట్ల ప్రేమ, ఈ ఉత్తమమైనటువంటి లక్షణాలు ఇక్కడ చెప్తూ ఉన్నారు. వేరే శాస్త్రాలను కూడా నిందించకూడదు. మనస్సు, వాక్కు, దేహకర్మలు ఖచ్చితంగా నియంత్రించి వాటిని నియంత్రించాలి. వాక్కు ఇవన్నీ కూడా ఎందువల్లంటే అనవసరమైన మాట్లాడి సమయాన్ని మనం వృధా చేసుకుంటూ ఉన్నాం. వాచో వేగం, రూపగోస్వామి చెప్తున్నారు, మనసో వేగం. ఈ మనసులో కోరికలు వాటిని నియంత్రించాల, వాక్కు వేగాన్ని మనం నియంత్రించాలి. ఆధ్యాత్మిక చింతన అంటే ఇవన్నీ కూడా ఉండాలి, లేకపోతే ఉపయోగం లేదు. ఒకసారి ఒకడు వేటగాడు అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడంట. ఒక పుర్రె ఒకటి కనిపించిందంట. పుర్రె ఒకటి కనిపిస్తే, ఏ పుర్రె, అస్థిపంజరం లేదే, పుర్రె ఒకటే ఉంది, ఏంటి కారణం అని అన్నాడంట వీడు వేటగాడు. ఆ పుర్రె చెప్పిందంట, అనవసరమైన మాటలు ఎక్కువ మాట్లాడి నాకు ఈ పరిస్థితి పట్టింది అన్నాడు అని చెప్పిందంట. పుర్రె సమాధానం చెప్పిందంట. వీడేం చేశాడు, ఊరంతా తిరిగి అందరికి చెప్తున్నాడు, అరే అడవిలో పురి మాట్లాడిందిరా, అరే ఊర్లో అడవిలో పురి మాట్లాడింది అని. అంతటితో గమ్ముగుండ్ల నేరుగా రాజు దగ్గరికి పోయాడు. రాజు దగ్గరికి పోయి, రాజా ఒక విచిత్రం అన్నాడు. ఏం చెప్పన్నాడు, అడవిలో ఒక పురి ఉంది, అది మాట్లాడుతుంది అన్నాడు. రాజు లేదు, నిజం కావాలంటే రండి మీకు చూపిస్తా అన్నాడు. ఇంకా రాజుగారు వీడు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు కదా పురి మాట్లాడడం ఎక్కడ చూడలేదు అని చెప్పి పదపోదాం అన్నాడు. ఆయన తీరా పురి దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పుడు పుర్రెతోటి వీడు అన్నాడు అనమాట, పుర్రె నువ్వు మాట్లాడావు కదా అన్నాడు. అదే మాట్లాడలేదు అనమాట. రాజుగారి కోపం వచ్చింది, ఏ వీడి తలకే తీసేసాడు పడేయండి అన్నాడు. వీడి తలకే తీసాడు పడేయండి అన్నాడు. ఆయన వాళ్ళు వీడి తలకే తీసేసాడు పడేశారు. ఆయన ఈ పుర్రె అప్పుడు మీరుతో అడిగింది, నీ తల ఎత్తపోయింది అని అడిగి, నీ తల ఎత్తపోయింది అని. వీడేం చెప్పాడంటే, అధికంగా మాట్లాడడం వల్ల పోయింది, అధికంగా మాట్లాడడం వల్ల పోయింది అన్నాడు. సో మనం ఏంటి అంటే డివోషనల్ గా అబ్జర్వ్ అయినప్పుడు, ఎక్కువగా దాంట్లో ధ్యానంలో ఉన్నప్పుడు ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి అన్నటువంటిది ఉండదు అన్నమాట. ఎప్పుడైతే మనం డివోషనల్ గా అడ్వాన్స్ కావట్లేదో అప్పుడే ఈ అన్యమైనటువంటి విషయాల మీద ఆసక్తి అనేది ఉంటుంది. నిజంగా ఆ భగవంతుని సేవలో భక్తిలో పర్ఫెక్ట్ గా స్థిరుడైనటువంటి వ్యక్తి, ఆడికి 24 అవర్స్ సరిపోవట్లేదు. దానికి ఒక జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఒకసారి అయోధ్యలో ఈ రావణ సంహారం అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రుల వారు అయోధ్యకు వచ్చినప్పుడు 12 సంవత్సరాలు అయోధ్యాపురి వాసులందరూ కూడా శ్రీరాముని మీద ఉన్నటువంటి భక్తి, ప్రేమ, అనురాగం, ఆప్యాయత వీటన్నిటి వల్ల, ఏంటంటే రాముడు జస్ట్ యువరాజే కాదనమాట, వాళ్ళ యొక్క ప్రాణం, వాళ్ళ యొక్క జీవం రాముడు. సో అందువల్ల వాళ్ళు ఏమనుకున్నారు అంటే, రాముడు వనవాసం చేస్తూ ఉంటే మనం ఇక్కడ భోగాలు అనుభవించడమా? అయోధ్యాపురి వాసులందరూ కూడా కటిక నీళ్ళ మీద పడుకుంటున్నారంట. ఆయన వనవాసంలో కటిక నీళ్ళ మీద పడుకుంటూ ఉంటే మనం ఇక్కడ పాన్పుల మీద శయనించడమా అని చెప్పి వీళ్ళందరూ కూడా కటిక నీళ్ళ మీద పడుకుంటూ ఉన్నారంట. ఇది నిజమైన స్వామి భక్తి అంటే. తర్వాత ఎవరింట్లో కూడా పండగ పర్వదినం లేదంట. ఈ ఆత్మని శరీరాన్ని ఒకటిగా ఉంచుకునేదానికి జస్ట్ తింటున్నారు. ఎందువల్ల అంటే, రాములు వారు వచ్చిన తర్వాత ఆయన్ని చూడాలా అని. అంతేగాని ప్రాణాలు నిలుపుకొని బలవంతంగా జీవిస్తూ ఉన్నారనమాట వాళ్ళందరూ కూడా. ఇట్లా 12 సంవత్సరాలు గడిపారు. ఎప్పుడైతే శ్రీరామచంద్రుల వారు వచ్చేసారో వాళ్ళ ఆనందానికి అవధులు లేవన్నమాట. వీధులన్నీ కూడా శుభ్రపరిచేశారు, రంగోలీలు వేసేశారు, తోరణాలు కట్టేశారు, విజయ పతాకాలు కట్టారు, దుందుబులు మోగిస్తూ ఉన్నారు, సంగీత వాయిద్యాలతోటి నృత్యాలు చేస్తూ ఉన్నారు, కీర్తనలు పాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరి నోట్లో కూడా రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం. సో ఒక అద్భుతమైనటువంటి వాతావరణం అన్నమాట. అందరూ కూడా రామ చైతన్యంలో, సీతారామ చైతన్యంలో సంపూర్ణంగా వాళ్ళు మనస వాచ కర్మణ పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉన్నారు. సాయంత్రం 6 గంటలైందంట. 6 గంటలయ్యేసరికి సూర్య భగవానుడికి విశ్రమించడం ఆయనకిష్టం లేకుండా పోయింది. ఆయన తిరిగి వెళ్ళలేకపోయాడు అనమాట, ఆయన ఆగిపోయాడు. వీళ్ళు కాలం తెలియట్లేదు, సూర్యుడు అట్టే ఆగిపోయాడు. మామూలుగా 12 గంటలు సూర్యుడు, 12 గంటలు చంద్రుడు, కానీ చంద్రుడిని ఈయన రావడానికి అనుమతించట్లేదు. సూర్యుడు అట్టే ఉండిపోయాడు. రామచంద్రులు నట్టి తిలకిస్తూ తన్మయత్వంలో అట్టాగే ఉండిపోయాడు. 30 రోజులు గడిచింది అట్లాగా. వీళ్ళకి అసలు సమయం తెలియలేదన్నమాట. ఆ రాముల వారి యొక్క సేవలో తనివి తీరిపోతూ ఉంది వీళ్ళకి. 30 రోజులు కేవలం రామచంద్రుల వారికి ఒక్కరికే తెలుసు. ఇక్కడ చంద్రుడేమో ఇంకా ఓపిక నశించింది. ఆయన ఇండికేషన్ పంపించాడు సూర్యుడు, ఏయ్ నీ టైం అయిపోయింది దిగు అన్నాడు. నీ టైం అయిపోయింది. అప్పుడు సూర్యుడు తేరుకున్నాడు. అప్పుడు స్వామిని చూశాడంట. స్వామి నవ్వాడు. అంటే నవ్వుకు అర్థమేంటి అంటే, ఏ సూర్య నీకు తెలియకుండా 30 రోజులు అయిపోయిందయ్యా. మరి వీళ్ళు ప్రజలెవరికీ తెలియదు, వాళ్ళు ఆ 12 గంటల్లాగా ఆ 30 రోజుల సమయాన్ని అట్లాగే గడిపేశారన్నమాట. అప్పుడు సూర్యుడు ఇంకా వెనుదిరిగినప్పుడు, ఆయన అశ్వాలను అధిరోహించి వెదని తిరిగినప్పుడు, అప్పుడు చంద్రుడు వచ్చాడు. చంద్రుడు వచ్చేసరికి చీకటి వస్తుంది. అప్పుడు రామచంద్రుల వారు, ఆయన ఈ చంద్రుడు వచ్చేసరికి ఈ చంద్రుడు అంతఃపురంలోకి విశ్రమి వెళ్ళిపోబోతున్నాడు అనమాట. అప్పుడు చంద్రుడు అశ్రుధారులు కారుస్తున్నాడంట. స్వామి, నేను ఏమి అపరాధం చేశానయ్యా? సూర్యుడికి 30 రోజుల అవకాశం ఇచ్చావు ఈ వైభవాన్ని చూడడానికి, నేను రాగానే విశ్రమించేస్తున్నావు, లోపలికి వెళ్ళిపోతున్నావు, ఏం అపరాధం చేశానయ్యా నేను అన్నాడంట చంద్రుడు. అప్పుడు రాములు వారు అన్నారంట, చంద్ర కలత చెందద్దు, ఈ అవతారంలో సూర్యవంశంలో పుట్టాను నేను, రాబోయే కృష్ణావతారంలో చంద్రవంశంలో పుడతాను. నా యొక్క లీలలు దేవతలు కూడా, బ్రహ్మరుద్రాదులు కూడా తపించేటువంటి ఆంతరంగికమైనటువంటి లీలలన్నీ పౌర్ణమి రోజు రాసనృత్యం నీ కనువిందు చేసేందుకు రాసనృత్యాన్ని నేను చేస్తానయ్యా. నా లీలలన్నీ, అద్భుతమైన లీలలన్నీ నీకు రాత్రిపూటే నీకు కనిపించేటట్టుగా జరిపిస్తాను అని చెప్పి రామచంద్రుల వారు చంద్రునికి అభయమిచ్చాడు. అంటే మనం ఆ భగవంతుని యొక్క లీలల్లో, వాటిల్లో రోజులు పెరిగే కొంది అబ్జార్షన్ అనమాట. ఆ లీలలు, ఆ యొక్క స్వామి యొక్క నామం, ఆ యొక్క స్వామి యొక్క కథామృతం, ఆయన యొక్క సేవ, వీటన్నిట్లో తనివి తీరా మనల్ని మనం సంపూర్ణంగా కైంకర్యం చేసుకుని ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఈ మాయ ఏంటి అంటే, యథార్థం నుంచి మనల్ని పక్కకు నెట్టడానికి మాయ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ మనం చాలా జాగ్రత్తగా మాయ యొక్క ప్రభావం ఏంటి, కృష్ణుని యొక్క ప్రభావం ఏంటి మనం తెలుసుకొని ఉండాలి. సో చైతన్య మహాప్రభు భక్తుల యొక్క సాంగత్యం అని ఎందుకు చెప్పారు అంటే, భక్తుల యొక్క సాంగత్యం లేకపోతే మనం మాయలో వెళ్ళిపోతే ఎవరు మనల్ని ఎవరు చెప్పరు, బయట ఎవరు చెప్తారు? ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఎంతో పాపులేషన్ ఉంది ప్రపంచం అంతా కూడా, ఎంతమంది డిస్కస్ చేస్తున్నారు. ఓన్లీ ప్రభుపాదుల వారి యొక్క అనుగ్రహం వల్ల ఇస్కాన్ మందిరంలోనే భాగవతం గురించి ప్రతినిత్యం చర్చ జరుగుతుంది. ప్రపంచమంతా ఉదయం నుంచి రాత్రి పగలు 24 అవర్స్ భోగవతం, భోగం ఎట్లా చేయాలనేటువంటి ఫిలాసఫీ నడుస్తూ ఉంటుంది. కేవలం భాగవతం, భగవద్ ధర్మం గురించి కేవలం ఒక పవిత్ర భక్తుడు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సంకల్పం వల్ల ఇది చర్చ అన్నటువంటిది జరుగుద్ది అన్నమాట. సో అందువల్ల మనం దాన్ని కూడా తీవ్రతతోటి ఆస్వాదిస్తూ, దాన్ని తీవ్రతతో తీసుకుంటూ, దాని ధ్యానంతో, ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నారు, మనస. దానికి ఒక జస్ట్ ఉదాహరణ ఏంటి అంటే, మనం ఫిజికల్ గా ప్రెజెంట్ అయి ఉంటాం కానీ మనసు ఒక పండితుడు ఒక ఆయన ఉంటాడు, రోజు భగవద్గీత చదువుతూ ఉంటాడు, రోజు భగవద్గీత చదువుతాడు. ఆ భగవద్గీత చదివే ఆయన ఇంటి ఎదురుగా ఒక వేశ్య ఉంటుంది, ఆమె వేశ్య కార్యకలాపాల్లో ఉంటుందన్నమాట. ఈయనేమో శ్లోకాలు చదువుతూ ఉంటాడు, కానీ ధ్యానం మాత్రం ఆమె మీద ఉంటుంది, వేశ్య మీద. ఆమె ఏం చేస్తుంది, ఏంటి, ఎవరొచ్చాడు, ఎవడు పోయాడు, ఇక్కడేమో సర్వధర్మ అన్పరిత్యజ్య మహమేకం శరణం రజ అని చెప్పి నోట్తో ఏమో సర్వధర్మాన్ పరిత్యజ్య, కానీ ఈయన మనసేమో సరెండర్ టు వేశ్య, ధ్యానం అన్నమాట. సో అట్లా జీవితం అంతా అట్లా గడిపేస్తాడు. గడిపిన తర్వాత ఈయన మృత్యు సమయంలో ఈయనకి వేశ్యకి ఒకేసారి మృత్యు వస్తుంది. ఈయన దగ్గరికేమో యమకింకరులు వస్తారు, వేశ్య దగ్గరికేమో విష్ణుదూతులు వస్తారు. అప్పుడు ఇతను ఆ యమకింకరులు చూసి, మీరు రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు, ఎదురింటికి వెళ్లాలా, అక్కడికి విష్ణుదూతలు వెళ్తున్నట్టు చూశాను, వాళ్ళు ఇక్కడికి రావాలా అంటారు. అప్పుడు అంటే వీళ్ళంటారు, అబ్బే అదేం లేదు, కరెక్ట్ అడ్రస్కే వచ్చామంట. లేదు లేదు, కరెక్ట్ అడ్రస్ కాదు, మీరు అర్థం చేసుకోలేదు, అది ఇది అంటాడు. ఈ లోపల ఈ గదల్బంత అయిన విష్ణుదూతలు వస్తారు. విష్ణుదూతలు వస్తే అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నాయనా మేమెప్పుడు మిస్టేక్స్ చేయము, మానవులు మీరు చేస్తారు మిస్టేక్, మేం చేయము, మేం కరెక్ట్ ప్లేస్కే వచ్చాము. నువ్వు రోజు భగవద్గీత శ్లోకాలు చదువుతున్నావు, కానీ ధ్యానం అంతా ఎదురింట్లో వేశ్య ఏం చేస్తుందా అని చెప్పి వేశ్య మీద ధ్యానంలో ఉన్నారు. కానీ ఆ వేశ్య వేశ్యావృత్తి చేస్తూ ఉన్నా కానీ నీ శ్లోకాలు ఆమెని, అరే ఈ శ్లోకాలు రోజు ఆమె వేశ్య పనిలో ఉన్నా కానీ ఆమె ధ్యానం అంతా ఇప్పుడు శ్లోకాల మీదే ఉండేది, ఆమె శ్లోకాలు వింటూ ఉంది ఎంతో ధ్యానంతో. నా జీవితం ఇట్లా దుర్భరం అయిపోయిందే, నేను ఏ జన్మలో చేసిన పాపమో, ఈ వృత్తిలో ఉన్నాను అని పాశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం కోసం ఆ పనిలో ఉన్నా కానీ ఆమె ధ్యానమంతా భగవద్గీత శ్లోకాల మీద ఉంది కాబట్టి ఆమెకు మోక్షం వచ్చింది, నువ్వు పో నరకానికి అని చెప్పాడు విష్ణుదూతలు. సో మనం భక్తియుక్త సేవల్లో ఉన్నప్పుడు మన యొక్క ధ్యానం అన్నటువంటిది, భగవంతుడు కూడా భావోగ్రాహి జనార్దన, మన భావన దేని మీద ఉంటుంది. సో నామం చేసేటప్పుడు మనం ఏదో ఆలోచన, ఏదో ప్లానింగ్, లేకపోతే ఇంకోటి ఇంకోటి, ఎంతకాలం ఇది, అట్లాగా ప్లానింగ్ చేసిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు చరిత్రలో, ఏమైంది, సో వాళ్ళందరూ ఏం సాధించారు, మరి మనం ఏం చేయాలా. సో అందువల్ల ఈ యొక్క తీవ్రత అన్నటువంటిది సాధువుల యొక్క సాంగత్యంలో మనం పెంపొందించుకొని, మనం ఎన్ని శ్లోకాలు అధ్యయనం చేశామా, ఎంత శాస్త్రం తెలుసా, లేకపోతే ఎటువంటి పర్సనాలిటీనా, తిలక పెట్టామా, ఇవన్నీ కాదు. హరిభక్తి సుధోదయం ఏం చెప్తుంది అంటే, భగవద్భక్తి హీనస్య జాతి శాస్త్రం జపం తపం అప్రాణస్య హీ దేహస్య ముండనం లోకరంజనం. భగవద్భక్తి అనేది లేకపోతే గొప్ప జాతిలో పుట్టడం, శాస్త్రాలన్నీ తెలుసుకోవడం, తపస్సులు చేయడం, జపాలు చేయడం, ఇవన్నీ కూడా అప్రాణస్య హీ దేహస్య ప్రాణము లేనటువంటి దేహానికి శవాలంకరణ లాంటివి, శవాలంకరణ లాంటివి. సో అందువల్ల ఆ భక్తిని పెంపొందించుకోవాలి, రోజులు గడిచే కొంది ఆ భగవద్భక్తిలో ఉండాలన్నమాట. చివరిగా ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి శ్రీ సంప్రదాయంలో పరాశర భట్టర్ అని చెప్పి రామాంజుల వారి తర్వాత ఆయన ఆచార్యులు అన్నమాట, ఆయన ఆశ్రమంలో రోజు ఆయన ఆశ్రమం ముందు ఒక పండితుడు వేదాలన్నీ చదువుతూ కొంతమంది ఆయన ఫాలోవర్స్ ను పెట్టుకుని ఆశ్రమం ముందు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఈ పరాశర భట్టర్ ఆయన పట్టించుకునేవాడు కాదు, ఒక భిక్షు వస్తాడు రోజు, రోజు భిక్షెత్తుకునేదానికి వస్తాడు, వీళ్ళ ఆశ్రమానికి కూడా వస్తాడు. ఆ భిక్షెత్తుకునే వ్యక్తికి చదవడమే సక్రమంగా రాదు, అతని భగవద్గీతలో శ్లోకాలు ధర్మక్షేత్రే కురుకురుక్షేత్రే ఉచ్చరించడం కూడా సరిగ్గా రాదు, తప్పులు తడికిలతో ఉచ్చరిస్తూ భిక్షకొచ్చేవాడు. కానీ ఈ పరాశర భట్టరు రోజు అతన్ని పలకరించేవాడు, శిష్యులకు అర్థమయ్యేది కాదు, అరే వీడేమో వేదాలు చదువుతాడు, గురువుగారి అటెన్షన్ కలగాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు, గురువుగారు ఒక్కరోజు కూడా అతనితో మాట్లాడరు, కానీ ఇతనేమో శ్లోకాలు చెప్పడం కూడా రాదు. గురువుగారు రోజు, ఏమయ్యా నీ భార్య పిల్లలు బాగున్నారా, భిక్షను ఎత్తుకునేది కుటుంబానికి సరిపోతుందా, భక్తి చేసుకుంటున్నావా, ఇటువంటి మాట్లాడుతుంటారు. ఆ పండితులతో మాట్లాడరు, ఈ బిచ్చగాడితో మాట్లాడతారు గురువు గారు అని అర్థం కాదనమాట. ఒకరోజు ఇంకా వెళ్ళిపోయి డైరెక్ట్గా అడుగుతారు, స్వామి ఆ పండితుణ్ణి మీరు పలకరించరు, ఈ భిక్షువుని పలకరిస్తారు ఏంటి అంటారు. అప్పుడు పరాశర భట్టర్ చెప్తాడు, కారణం ఏంటో రేపు చెప్తాలే అంటారు. అప్పుడు మరుసటి రోజు ఈ పండితుడు వేదాలు చెప్పుకుంటూ అటు ఇటు తిరుగుతా ఉంటే పిలుస్తాడనమాట, పిలిస్తే అతను వస్తాడు. అతను అనుకుంటాడు, ఇన్ని రోజులకు గురువుగారు మన ప్రావీణ్యం
గమనించినట్టున్నారు, పిలిచారు అని చెప్పి దగ్గరికి వెళ్తే, అరే నాయన పరమసత్యం ఎవరు, ఆ దేవదేవుడు ఎవరు అంటాడు ఈ పండితుడితోటి. వీడంటాడు బాగా చర్చ జరపాలా, చర్చ జరిపిన తర్వాత నిర్ణయించాలా ఆ దేవదేవుడు ఎవరో, పరమసత్యం ఎవరో అంటాడు అనమాట. అప్పుడు సరే నాయన నువ్వు వెళ్ళచ్చు అంటాడు. అప్పుడు ఈ భిక్షు వస్తాడు. ఈ భిక్షు వస్తే పరాశర భట్టలు మళ్ళా పరమసత్యం ఎవరు, ఆ దేవదేవుడు ఎవరు అంటాడు. అప్పుడు ఈ భిక్షువు ఆ భిక్ష పాత్ర తీసుకుని నేలకు కొట్టేసి గట్టిగా, ఏ రంగా ఇన్ని రోజులు పరమసత్యం నీవని తెలుసున్న వ్యక్తి అనుకుని తన దగ్గర భిక్షకు వచ్చాను, ఆ పరమసత్యం ఎవరో తెలియదంట, రంగా ఆ పరమసత్యం ఆ రంగడే, ఆ రంగనాథుడే, ఆయనకు మించిన సత్యం ఏముంది, ఆయనే దేవదేవుడు, ఆ విషయం నీకు ఇన్ని రోజులు తెలియదా, నీ దగ్గర నేను భిక్ష తీసుకుని పాపం చేశానా, అయ్యో అని చెప్పి పాత్ర నేలకేసి డమాని కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు శిష్యులు పిలుస్తాడు, ఆ పండితుడితో ఎందుకు నేను పలకరించలేదంటే వాడు అన్ని శాస్త్రాలు తెలుసు, ఆ దేవదేవుడు ఆ రంగనాథుడు అని తెలీదు, కానీ ఇతను శాస్త్రమేమీ తెలీదు కానీ ఆ దేవదేవుడు రంగడని తెలుసు, అందుకని ఇతన్ని పలకరిస్తున్నాను నేను, అందుకని ఇతన్ని పలకరిస్తున్నాను. సో మనం ఏంటి అంటే సకల శాస్త్రాల యొక్క సారం గమ్యం ఏంటి అంటే ఆ భగవంతుని గురించి తెలుసుకొని ఆయన యొక్క సేవలో రోజులు పెరిగే కొంది ఆ పవిత్రమైనటువంటి భక్తియుక్త సేవల్లో మనల్ని మనం కైంకర్యం చేసుకునేదానికి ప్రయత్నించాలి. శీల ప్రభుపాదులు వారు చెప్పారు, ఒక్క పవిత్ర భక్తుణ్ణి నేను తయారు చేసినా నా మిషన్ సక్సెస్ఫుల్ అయింది అనుకుంటానని. సో మనందరం కూడా మన యొక్క ఇదేంటి అని ఆలోచిస్తూ జీవితం గడపడం కాదు. శీల ప్రభుపాదుల వారి ఆశయం ఏంటి, ఆయన కోరిక ఏంటి, ఆయన కోరికల్ని నెరవేర్చడంలో మనం ఒక సమితిలాగా ఏమన్నా ఉపయోగపడగలమా అనేటువంటి తపనతోటి మనం జీవించినప్పుడు భగవంతుని యొక్క దృష్టి మన మీదకు వస్తుంది అన్నమాట. ఎందువల్లంటే ఆచార్యుని యొక్క ఆశయం ప్రభుపాదులు వారు, నిన్న కూడా నేను జస్ట్ ఒక వీడియో ప్రజెంటేషన్ ఒకటి తయారు చేయడం కోసం శ్రీల ప్రభుపాదులు వారి ఓల్డ్ వీడియోస్ అన్ని కూడా చూస్తా ఉన్నాను. టూ డేస్ బ్యాక్ చూస్తూ ఉంటే శ్రీల ప్రభుపాదులు వారు ఎంత కష్టపడ్డారు, ఎంత తపించారు విశ్వవ్యాప్తంగా ఈ యొక్క సంస్థను ఆయన స్థాపించడం కోసం. తర్వాత ఆయన మనోభావన ఏంటి, ఆయన భావన ఏంటి అంటే ఇటువంటి దుర్భరమైనటువంటి కలియుగంలో కూడా శుద్ధ భక్తి నలుగురికి చెప్పి వాళ్ళని భక్తుల్ని చేసి భగవద్ధామానికి తరలించాలన్నటువంటి ఏకైక సంకల్పం, అంతకు మించి ఇంక వేరే మోటో లేదన్నమాట. సో మనలో ఆ భావాన్ని మనం తీసుకునేదానికి మనం ప్రయత్నం చేయాల. అప్పుడు ప్రభుపాదుల వారు అనుగ్రహం, భగవంతుని యొక్క అనుగ్రహం మనం పొందేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో అందువల్ల ఇక్కడ ఈ యొక్క శ్లోకం ప్రకారం మనస్సును వాక్కును దేహకర్మలను ఖచ్చితంగా నియంత్రించుచు అతడు సర్వదా సత్యమునే పలుకవలను, మనో ఇంద్రియములను పూర్తిగా నియంత్రించవలను. ప్రభుపాదులు వారు భాష్యంలో చెప్తున్నారు, నియంత్రించడం అంటే ఏం చేయకుండా శవంలాగా పడుండడం కాదు, భౌతికం నుంచి ఆధ్యాత్మికానికి మరల్చడం, కృష్ణ భక్తిలోకి మరల్చడం, అది సమాధి స్థితి. అంటే సమాధి స్థితి అంటే ఏదో బలవంతంగా వాటిని నిగ్రహించడం కాదు, భౌతికం నుంచి ఆధ్యాత్మికానికి మరల్చడం. అంబరీషుల వారిదాగా సవై మన కృష్ణ పదారవిందయో వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరోర్ హరేర్ మందిర మాజ్జనాదిషు. ఆయన చేతులు మందిరం శుభ్రం చేస్తున్నాయండి అంబరీషుల వారు. ఆయన వాక్కు వైకుంఠ గుణాలను వర్ణిస్తూ ఉండింది, మనసు ఎప్పుడు ఆ దేవదేవుని పాదపద్మాల ధ్యానంలో ఉండింది. సో మనం ఇది ప్రాక్టీస్ చేయాలన్నమాట, ఇది ప్రాక్టీస్ చేయాలి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంది, సందేహం?
హరే కృష్ణ. అమృతం తాగితే మృత్యు ఉండదంటారు కదా, భక్తి చేస్తే కూడా భక్తులు ఉన్నత లోకాలకి, ఇది ఆధ్యాత్మిక లోకాలకి వెళ్తే ఉండదంటాడు మృత్యుడు. మరి భక్తి చేసి వెళ్ళిన మృత్యు ఉండదు, అమృతం తాగిన మృత్యు ఉండదని దానికి ఎట్లా కంపేర్ చేస్తారు?
అమృతం కూడా ఏంటి అంటే ఈ భౌతిక జగత్తు ఎగ్జిస్ట్ అయినంత వరకే వాడికి మృత్యు లేకుండా ఉంటుంది, మళ్ళా మృత్యు ఉంటుంది. ఈ భౌతిక జగత్తు అంతమై పొంగనే అది అంతమైపోతుంది, వాడి ఇది అంతమైపోతుంది, ఎటర్నల్ గా ఉండేదానికి ఏం లేదు. అమృతం
ప్రళయం వచ్చేంత వరకు.
అమృతం అనేటువంటిది ఏంటి అంటే ఇట్స్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ మెటీరియల్ వరల్డ్ అనమాట. మనకు అది భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి ప్రోడక్టే, లైఫ్ స్పాన్ పెరుగుతుంది అంతేగాని శాశ్వతత్వం అనేటువంటిది లేదనమాట దానికి. కానీ భగవద్భక్తి ద్వారా మనం మోక్షాన్ని పొందేటువంటిది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఒకవేళ అమృతత్వం పొంది మనం ఎక్కువ శాతం జీవించి
ఈ పాపాలను చూస్తూ ఉండటం అంటే అది ఏమి ఎక్సైట్మెంట్ చెప్పండి. మోక్షం వచ్చి ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్ళిపోయి భగవంతుడు సన్నిధానంలో ఆయన దివ్యలీలల్లో నిమగ్నమయ్యి అవి చూస్తూ ఉంటే మాధుర్యం ఉంది. ఈ భౌతిక జగత్తులో ఈ కార్యకలాపాలు, ఈ జరిగే అకృత్యాలు, అది అమృతం దాగి ఎక్కువ జీవించి ఇవన్నీ చూడడానికి, అది చూడడం కన్నా చావడం మేలు కదా. ఇక్కడ జరిగేటువంటి పాపాలు అవి చూడడం కన్నా చావడం మేలు. అమృతం దాగి ఎక్కువ రోజులు స్పాన్ పెంచుకో. ఇప్పుడు మేము చిన్నప్పుడు ఉండేటువంటి వాతావరణము, అప్పుడు పెద్దల పట్ల మర్యాద, కుటుంబ వ్యవస్థ, ఇప్పుడుకొచ్చేసరికి చాలా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు చూస్తుంటేనే పెద్దోళ్ళు పిల్లలు వాళ్ళ వ్యవహారాలు చూస్తేనే అసహ్యం వేస్తా ఉంది. ఇంకా పోయే కొంది ఇంకా దారుణం అనమాట. అవన్నీ చూడడానికి అమృతం దాగి బతికుండి ఏం ఉపయోగం ఉంది? వాడు నరకం అది.
అంటే ఇప్పుడు సారీ, ఇప్పుడు మన బుక్ లో ఉపదేశం అమృతం అని చెప్పి ఇచ్చారు కదా. అంటే ఇది మనం సపోజ్ ఎవరికైనా అమృతం అని చెప్పామనుకోండి, వాళ్ళు సపోజ్ క్వశ్చన్ చేయొచ్చు, అమృతం వాల్యూ ఇంతే ఉంది కదా, మరి నువ్వు ఇంతే ఇచ్చినట్టు అవుతుందా అని చెప్పాను.
మనం 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 ఏదైనా వర్డ్ అమృత అనే పదం మనం ఉపయోగించేటప్పుడు ఏంటి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ, అది స్పిరిచువల్ టర్మ్స్ లో మనం వాడుతాం దాన్ని. కానీ మెటీరియల్ భౌతికమైనటువంటి వ్యక్తి యొక్క అమృతం యొక్క అండర్స్టాండింగ్ ఏంటి అంటే ఆ తాగేసి కొన్ని రోజులు లైఫ్ స్పాన్ పెంచుకొని ఇక్కడేదో శాశ్వతంగా ఉండాలని. అది టర్మాలజీ, అదే వర్డ్ని స్పిరిచువల్ గా ఉపయోగిస్తే అది మారిపోతుంది దాని యొక్క అర్థం. అదే అమృతం అనేది ప్రాపంచిక దృష్టితో చూస్తే దాని కంప్లీట్ మీనింగ్ మారిపోతుంది. స్పిరిచువల్ అమృతం వేరే.
హరే కృష్ణ ప్రభు, ఇది త్రిపురారిని చంపినప్పుడు శివుడు అక్కడ మాయాదానవుడు ఒక అమృత బాండాకరం తయారు చేస్తే రాక్షసులందరినీ అమృత బాండాకర్లు వస్తే కప్పులు ఎనర్జీతో బయటకు వస్తారు. తర్వాత కృష్ణ అరేంజ్మెంట్ వల్ల తిరిగి మళ్ళీ శివుడు వాళ్ళందరూ చంపేస్తాడు. మరి అమృత పొందినాడు వాళ్ళు చనిపోయినారు కదా, అంటేనే అక్కడే ఆ లీలలో అది ఎలా అర్థం చేస్తుంది? మీరు చెప్పిన దాని ప్రకారం
నేను ప్రవచనంలో ఫస్ట్ మొదలు పెట్టాను చూడండి, ప్రహ్లాదుడిది సమాధానం దానికి. కృష్ణుడు డిసైడ్ చేస్తే అమృతం తాగినోడు కూడా పోతాడు, విషయం కూడా అమృతం అయిపోద్ది. కరెక్ట్ కదా అది. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఏమన్నాడు, కాలకొట్టి విషయం భార్యకి చెప్పాడు ప్రహ్లాదుడికి తాగించు అన్నాడు. ఆయన భార్య విలపిస్తూ ఉంది, కయాత్ విలపిస్తూ ఉంది. ఎంత దౌర్భాగ్యము, కన్న బిడ్డకు విషం ఇచ్చి చంపేటువంటి దౌర్భాగ్య స్థితి ఏ తల్లికి ఉండుండదు. అంటే ఇప్పుడు కలియుగంలో అటువంటి తల్లులు చాలా మంది ఉన్నారు, అది వేరే విషయం. సో నా దౌర్భాగ్యం ఇది అని చెప్పి ఆమె విలపిస్తుంది. అప్పుడు ప్రహ్లాదుడు ఏమంటాడు, అమ్మ నువ్వేం విలపించొద్దు, నువ్వు అనుమతిస్తే నేను ఒక చిన్న పని చేస్తానంటాడు. ఏంటది అంటే ఇది నారాయణుడు కర్పించుకుంటానంటాడు. సో ఆ యొక్క విషయాన్ని నారాయణుడు కర్పించుకుని సేవిస్తాడు, సేవిస్తే ఫినిష్, అది అమృతంగా మారిపోతుంది. సో మాయాదానవుడు ఆడు సృష్టించిన కొలంలో అమృతం ఉండింది, కానీ కృష్ణుడు డిసైడ్ చేశాడు ఇది పాయిజన్ అయిపోవాలని చెప్పి, ఫినిష్ పాయిజన్ అయిపోయింది. రాకే కృష్ణ మారే కుమారే కృష్ణ రాకే, అల్టిమేట్ గా ఆయన డెసిషన్ లో ఉంది, ఆయన ఏమైనా మార్చేయగలడు. సో ప్రహ్లాదుడు అన్నాడు, నువ్వు మా నాయన డిసైడ్ చేస్తే నేను చావను, సో భగవంతుడు డిసైడ్ చేస్తే నేను మరణిస్తాను, మీరేమి వరి అవ్వద్దు, మీ కర్తవ్యం మీరు చేయండి అంట. మీ కర్తవ్యం
వరుణయజ్ఞం గురించి ఒక ఎగ్జాంపుల్ కథ కూడా చెప్పారు మీరు. జస్ట్ ఒక 3 డేస్ బ్యాక్ ఒక పెద్ద సంస్థ వరుణయాగం చేస్తుంది ప్రజెంట్. దానికి ఒక పెద్ద వైష్ణవ ఆచార్యులు ఎండాకాలంలో పోయి వైష్ణవు వరుణయాగం చేయడం ఇది ఆశ్చర్యంగా ఉంది, ఎక్కడైనా చేస్తారా, వాళ్ళు పేరు ప్రతిష్టలు సంపాదించడం కోసం చేస్తున్నారు తప్ప నుంచి అది నెరవేరదు అని ఆ వైష్ణవ ఆచార్యులు చెప్తున్నారు. అది ఆయన నమ్మకం లేనట్టు చెప్తున్నారా?
నో, ప్రెసెంట్ డేస్ లో జరిగే యాగాలు ఏంటి అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే. ఎందువల్ల అంటే ప్రజెంట్ డేస్ లో జరిగే యాగాలు ఇవన్నీ కూడా ఏంటి అంటే, అసలు యజ్ఞ యాగాదులు క్రతువులు చేసేటువంటి ప్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తుల సంఖ్య లేనే లేదు. సో ఈ యుగానికి యుగధర్మం ఏంటి అంటే నామ సంకీర్తనం. నామాన్ని చేసి ధర్మంగా మనిషి నడుచుకుంటే ఆటోమేటిక్గా టైం ప్రకారం అన్ని వర్షాలు పడతాయి, అన్ని జరుగుతాయి. మనం జస్ట్ యజ్ఞం చేసేసి అన్ని పాపాలు చేసేసి నువ్వు వర్షం పడు అంటే పడుతుంది, అయితే కొట్టుకుపోతుంది మొత్తం. పడకుండా పోదు, పడుతుంది, అయితే ఉపయోగం లేని వర్షం అది, మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోద్ది అనమాట. సో ఇప్పుడు అదే జరిగేది. అన్ని ఎక్స్ట్రీమ్స్ ఇంబ్యాలెన్స్ అది. ఇంతకు ముందు మీరు చరిత్ర హిస్టరీ తీసుకుంటే మాసానికి 3 వర్షాలు పడేదంట. అది కూడా 10 డేస్కి వర్షం, 10 డేస్కి వర్షం, 10 డేస్కి వర్షం. మేము ఒకసారి ఒక డిబేట్ కాలేజ్ పిల్లలకు ఒక టాపిక్ ఇచ్చాం, ఆర్ వీ హ్యాపియర్ దాన్ అవర్ ఫోర్ ఫాదర్స్ అని, మన పూర్వీకుల కన్నా మనం హ్యాపీగా ఉన్నామా అని. అప్పుడు ఒక పిల్లవాడు ఏమన్నాడు అంటే, మనం హ్యాపీగా ఉన్నాం, వాళ్ళు హ్యాపీగా లేరు, టెక్నాలజీ అంతా వాళ్ళు కనుక్కోలేదు, అందువల్ల వాళ్ళు జీవితం ఏదో మోస పద్ధతిలో గడిపేశారు, ఇప్పుడు మనం ఇంత టెక్నాలజీ కనుక్కొని హ్యాపీగా ఉన్నాము, వాళ్ళు తెలివిహీనులు అది ఇది మాట్లాడు. ఇంకో పిల్లడు మాట్లాడు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, అది కరెక్ట్ కాదు, వాళ్ళు ముందు చూపుతోటి టెక్నాలజీ కనుక్కోలేదు, వాళ్ళు కనుక్కొని ఉంటే ఇప్పుడు మనం బతకడానికి ఏముండేది కాదు, వాళ్ళు అప్పుడే కానీ కనుక్కొని ఉంటే, అందుకని చెప్పి వాళ్ళు కనుక్కోలేదు. అయినా అంత టెక్నాలజీ యొక్క అవసరం అప్పుడు లేదు, ఇప్పుడు ఏదో ఎక్కడో పాతాళంలో పోయే నీళ్లు పైకి లాక్కోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు వచ్చింది కాబట్టి మనం బోర్ వెల్స్ అవి 1000 అడుగులు 1500 అడుగులు లోపలికి పెట్టి ఆమె లాగుతున్నా. కానీ ఇంతకు ముందు మనిషి ధర్మంగా నడుచుకోవడం వల్ల మనం మోటార్ స్విచ్ ఎట్లా ఆన్ చేసి అవసరం అయిపోగానే ట్యాంక్ నిండగానే ఎట్లా ఆఫ్ చేసుకుంటామో అట్లా భగవంతుడు సుప్రీం సప్లయర్ లాగా మానవాళికి అవసరమైంది, టైం టు టైం ఆయన ఇస్తూ ఉన్నాడు. చరిత్ర మీరు తీస్తే ఉందన్నమాట, వర్షం 10 రోజులకు వర్షం, 10 రోజులకు వర్షం పడి అంత సమృద్ధిగా ఉంటే ఇంక బోర్వెల్తో పనే ఉంది చెప్పండి. అది కూడా పగలు పడేది కాదంట, రాత్రి పడేదంట. పగలు పడితే దైనందిన కార్యక్రమాలు ఆటంకం అవుతాయని చెప్పి. సో మనం ఎప్పుడైతే ధర్మంగా నడుచుకుంటామో భగవంతుడు ఒక సుప్రీం ఫాదర్ లాగా ఆయన ప్రతిదీ సప్లై చేస్తారు. ఇప్పుడు ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారు, ఒకటి పద్ధతికి ఉంటాడు, వాడికి అన్ని తండ్రి చూసుకుంటాడు, ఇంకోడు కాలేజీకి పోరంటే సినిమా పోతాడు, ఆయన హోటల్కు పోతాడు, లేకపోతే ఇంకో పని చేస్తాడు, వాడికి ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. వీణ్ణి ఏనాయనా బాగా చదువుతున్నావా, స్కూల్ నుంచేనా కాలేజ్ నుంచేనా అని ప్రేమకు పలకరిస్తాడు. వాడు వస్తే రే ఎక్కడి నుంచి రా అంటాడు. సేమ్ ఫాదరే అట్టని చెప్పి వాడిని అట్ట కఠినంగా మాట్లాడినంత మాత్రాన్ని ఫాదర్కి వాడి మీద ఈర్ష అసూయ కక్ష ఏం లేదు. అట్లా బిహేవ్ చేస్తే వాళ్ళలో మార్పు వస్తుందని. సేమ్ భగవంతుడు కూడా అంతే. మనం ఎప్పుడైతే ధర్మంగా నడుచుకుంటామో ఆయన ఇచ్చిన రీసోర్సెస్ అన్నింటినీ కూడా సద్వినియోగం చేస్తాము, లోక కళ్యాణానికి ఉపయోగపడతట్టుగా చేస్తామంటే అన్ని అన్లిమిటెడ్ గా ఇస్తాడు. ఈవెన్ బ్రిటిష్ పార్లమెంట్ లో అతని పేరేంటో మర్చిపోయాను నేను, ఇక్కడ ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు మనల్ని వచ్చి అటాక్ చేసేదానికి ముందు ఒక మెసెంజర్ వచ్చి మొత్తం స్టడీ చేసి వెళ్తాడు. వెళ్ళి బ్రిటిష్ పార్లమెంట్ లో ఏం డిస్కస్ చేస్తాడు అంటే, నేను ప్రపంచమంతా తిరిగాను, ఇండియా లాంటి కంట్రీ ఇంకోటి లేదంటాడు. అక్కడ బెగ్గర్స్ లేరు, దొంగలు లేరు, సంపదలు అన్లిమిటెడ్ వీటన్నిటికీ కారణం ఏంటి అంటే వాళ్ళ యొక్క స్పిరిచువాలిటీ, వాళ్ళ యొక్క జ్ఞానం ఇది. అది ఎప్పుడైతే వాళ్ళ స్పిరిచువాలిటీని వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మనం దెబ్బతీస్తామో అప్పుడు భారతదేశం మీద మనకు ఆధిపత్యం లభిస్తుంది అని చెప్పి బ్రిటిష్ పార్లమెంట్ లో డిస్కస్ చేస్తారు. అది ఈ రోజు రికార్డ్ అయింది మినిట్ బుక్ లో, ఈ రోజు మీరు ఇంటర్నెట్ లో అది టైప్ చేస్తే వస్తుంది అనమాట. సో అంత రిచ్ కల్చర్ ఇది. సో వాళ్ళు ధర్మంగా నడుచుకోవడం వల్ల భగవంతుడు సమృద్ధిగా అన్ని ఇస్తున్నాడు. ఇంతకు ముందు ఇళ్లకు తలుపులు కూడా లేవు అంటే ప్రతి ఇంట్లో సమృద్ధిగా ఉంది అంతా కూడా. అటువంటి అప్పుడు వాడు పోయి దోచుకోవాలి, ఒకటి దోచుకోవాలనేది లేదనమాట. తర్వాత జ్ఞానం సమృద్ధిగా ఉండేది, నేను ఒకరిని దోచుకుంటే రేపు ఇంకోటి నాకు దోచుకుంటాడు, పెద్ద పాయింట్ ఏముంది. సో ఈ జ్ఞానము దానివల్ల ధర్మము దానివల్ల అన్ని సమృద్ధిగా ఉండేటువంటివి. సో ప్రాపంచికంగా ఏమి లేకపోయినా ఇంటర్నల్ గా వాడు సౌండ్ అనమాట, చాలా నిండుగా ఉండేవాడు. బయటంతా నిండుగా ఉన్నా గానీ లోపలగా నిండుగా లేకపోతే ఆధ్యాత్మిక చింతన వల్ల వాడినెవడూ సంతృప్తి పరచలేరు. మీరు ఆ రోజు హిరణ్యకశిపుడు క్యారెక్టర్ భాగవతంలో చదువుంటే వాడి దగ్గర లేనిది లేదనమాట. 33,000 కోట్ల దేవతలు ఇంట్లో స్టాఫ్, హిరణ్యకశిపుడికి ఇంట్లో స్టాఫ్ వాళ్ళు అనమాట. ఏయ్ ఇంద్ర అంటే ఇంద్రుడు ఇద్దేస్తున్నాడు, ఏ వరుణ అంటే వరుణుడు ఇద్దేస్తున్నాడు, వీళ్ళందరూ స్టాఫ్ అనమాట. ఎవ్రీథింగ్ ఆడు తాగే మత్తు అది ఎంత బలమైనటువంటి మత్తును సేవిస్తూ ఉన్నాడు అంటే, ఎవరన్నా ఇక్కడ సన్నగుండే వాళ్ళు ఎవరు, ఆ వాసన పిలిస్తే తప్పని పడిపోతారు అనమాట. అంత స్ట్రాంగ్ వైన్ అంత తీసుకు, ఇన్ని అనుభవిస్తున్నా గాని మళ్ళీ అతని పేర్లోనే బంగారు, హిరణ్య అంటే బంగారు, కసిపు మెత్తటి పాన్పులు. సో వీటికి ఆకర్షితుడు కానీ ఎప్పుడు రెస్ట్లెస్ అనమాట, ఎప్పుడు కలత చెంది ఉండేవాడు. కానీ ప్రహ్లాదుడు ఎక్స్టర్నల్ గా చూస్తే ఏ భోగాన్ని అనుభవించేవాడు కాదు, ఇంటర్నల్ గా పీస్ఫుల్ గా ఉన్నాడు, సౌండ్ ఇంటర్నల్. సో మెయిన్ ఏంటి అంటే ఎక్స్టర్నల్ ఫెసిలిటీ కాదు వ్యక్తిని, ఆత్మానందం. ఆత్మానందం ఏంటి అంటే స్పిరిచువల్ గా మనం సుచ్యేట్ అయినప్పుడు ఆ ఆనందం అప్పుడు ప్రాకులాడం, అది నాకు ఇది కావాలా నాకు అది కావాలి.
భగవంతుడు అంతరిక్షంలోనే లీలలు చేశాడు, భూమి మీద ఏమైనా అడుగు పెట్టాడా అని అడుగుతూ ఉన్నా. ఆయన పాదాల దగ్గర ఉన్నాం మనం, ఆయన తిరిగాడిన ప్రదేశం ఇది వెంకటేశ్వర స్వామి. ఆయన లీలలన్నీ ఇక్కడే చేశాడు. వీళ్ళందరూ ఎందుకు పరిగిస్తున్నారు ఇక్కడికి? తిరుపతి తిరుపతి తిరుపతి, తిరుపతికి వచ్చే ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేయండి, ఏంటి మీ ఆకర్షణ? వెంకటేశ్వరుడు ఎందుకంత ఆకర్షణ? ఆయన సాక్షాత్తు సంచరించిన ప్రదేశం ఈ భూమి మీద. నాకు ఆ కొండ మీద పోతే అసలు రాబుద్ది కాదు, ఇంకా కర్తవ్యాలు ఉన్నాయి కాబట్టి, ప్రచారం చేయాలి కాబట్టి తిరుగుతాను, ఆడే ఉండిపోవాలనిపిస్తుంది. ఆయన తిరిగాడిన ప్రదేశం, ఆయన లీలలు చేసిన ప్రదేశం, భూమి మీద లీలలు చేసేది ఆయన ఎక్కువ. ఆధ్యాత్మిక జగత్తు వదిలిపెడితే 14 బోన బాండాల్లోకి ఆయన లీలాస్థలం భూమే. ఆ లీలాస్థలాల్లో ముఖ్యాతి ముఖ్యమైనటువంటి ఒక ప్రదేశం తిరుపతి తిరుమల ధామం, ఇదొకటి. ఆ గోవిందుడు నడయాడిన ప్రదేశం ఇది. బయటకు వెళ్ళిన తర్వాత ఆ కొండ దగ్గర పోయి కొంచెం మట్టిని ఎత్తనేసేసుకోండి, కనిపించేస్తుంది మీద. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, జగద్గురు శీల ప్రభుపాదికి, రాధా గోవింద దేవస్థ సఖి బృందికి, హరినామ సంకీర్తనకి నితాయ్ గౌర్ ప్రేమనందే.